అవతారి డాట్ కామ్ సమర్పించు తెలుగు ఆడియో బుక్స్ స్వర్ణ కమలం. విజయపురానికి మహారాజు విజయవర్మ. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తూ, ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపిస్తూ దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచాడు. ఆయన భార్య పద్మావతి, భర్త మనసు నెరిగి మెసలిన సాధ్విని, వారి కుమార్తె సుధాదేవి. కొడుకులు లేరన్న చింత రాజదంపతులకు ఉన్నప్పటికీ కుమార్తెను చూసుకుని తమ దుఃఖాన్ని మర్చిపోసాగారు. కుమార్తెకు అన్ని విద్యలు నేర్పించారు. సింహాసనానికి వారసురాలైన సుధాదేవి అన్ని విద్యల్లోనూ ఆరితేరి ఉండడం ఎంతైనా అవసరమని మహారాజు అభిప్రాయం. సుధాదేవి యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమెది 16 ఏళ్ల పడుచు ప్రాయం. బాల్యపు పనులింకా పూర్తిగా మరువలేని వయస్సు. అందువలననే ఒకరోజు బంగారు బంతితో ఆడుకుంటూ ఉద్యానవనంలోకి ఒంటరిగా వచ్చింది. ఎప్పుడూ దాసీలను వెంట వేసుకుని తిరగటం ఆమెకు నచ్చేది కాదు. మహారాజు కూడా సుధాదేవినే సమర్థించేవాడు. రాజ్యం ఏలబోయే యువరాణి వెంట 10 మంది దాసీ జనాన్ని తోడు పేరుతో కాపలా ఉంచి యువరాణిని పిరికిదానిగా తీర్చిదిద్దడం తనకే మాత్రం ఇష్టం లేదనేవాడు. అందుకు మహారాణికి అభ్యంతరం ఉన్నప్పటికీ మాట్లాడేది కాదు. అమ్మాయి ఉద్యానవనంలోకి తప్ప మరెటూ వెళ్లదు కాబట్టి, పైగా వెలుపల కోట చుట్టూ బలమైన కాపల ఎలాగో ఉంటుంది కాబట్టి మహారాణి సమాధానపడేది. ఉదయపు ప్రకృతికి పరవశిస్తూ బంగారపు బంతితో ఆడుకుంటూ వచ్చిన సుధాదేవి తోట మధ్యలో ఉన్న తామరాకుల దగ్గర ఆగింది. తామరాకులపై నుంచి జారుతున్న మంచు బిందువులను చూస్తూ ఆనందాన్ని అనుభవించసాగింది. అలా పరధ్యానంగానే చేతిలోని బంగారు బంతిని ఎగురువేసి రెండో చేతితో పట్టుకునేలోగా అది కాస్త జారి కొలనులో పడిపోయింది. బంగారపుది కావడంతో బరువుతో నీళ్లలో మునిగిపోయింది. సుధాదేవికి ఆ బంగారు బంతి అంటే పంచప్రాణాలు. ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ బంతితో ఆడుకుంటుంది. మహారాజు గారు ఎన్నెన్ని బొమ్మలు తెప్పించినా సుధాదేవి మాత్రం కేవలం ఈ బంతితోనే ఆడుకునేది. అలాంటిది ఈరోజు బంతి నీటి పాలయ్యేసరికి ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. కొలను గట్టునే కూర్చుని కన్నీరు కరచసాగింది. పాలబుగ్గల నుంచి కారుతున్న కన్నీరు అలా అలా జారి ముత్యాల జల్లుల కొలను నీటిలో పడుతోంది. ఆమె కళ్ళు కెంపుల్లా మారిపోయాయి. ఏడవటంతో మొహమంతా కందిపోయింది. కొలనులో నుంచి ఒక కప్ప ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఒడ్డుకు వచ్చింది. ఏడుస్తున్న సుధాదేవి ఇదేది పట్టించుకోలేదు. యువరాణి, యువరాణి, ఎందుకేడుస్తున్నారు? కప్ప మానవ భాషలో అడిగింది. తనని ఎవరో పిలుస్తూ ఉండడంతో ఏడవడం ఆపి సుధాదేవి చుట్టూ తల తిప్పి చూసింది. మనుషులెవరూ కనిపించక ఆశ్చర్యపోయింది. నేనే పిలుస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాను అని మళ్ళీ కప్ప కాస్త గొంతు పెంచి చెప్పింది. ఈసారి సుధాదేవి శబ్దం వచ్చిన దిక్కుగా తలదించి చూసింది. ఆమె కళ్లకు కప్ప తప్ప ఇంకేవీ కనిపించలేదు. కప్ప మాట్లాడిందంటే ఆమెకు నమ్మకం కలగడం లేదు. ఆమె సందేహం గమనించిన కప్ప, యువరాణి, నేనే మీతో మాట్లాడుతూ ఉన్నాను గర్వంగా పలికింది. నువ్వా? కప్పలెక్కడైనా మాట్లాడతాయా? ఆశ్చర్యపోతూ అడిగింది సుధాదేవి. కప్పలన్నీ మాట్లాడవు, కానీ నేను మాత్రం మాట్లాడతాను, పాపీగా సమాధానం చెప్పింది. అసలు మీరెందుకేడుస్తున్నారు? నా బంగారు బంతి కొలనులో పడింది. ఆ బంతి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఏడుస్తున్నాను అంది. ఓస్, ఏమాత్రం దానికే ఏడుస్తున్నారా? మీ భటులను పిలిస్తే కొలనులోని నీరంతా తోడేసైనా సరే మీకు బంతిని తీసిస్తారుగా, అర్థం కానట్టుగా అడిగింది కప్ప. బంతి కొలనులో పడిపోయింది, తీపించి ఇవ్వండని నాన్నగారితో చెబితే, అమ్మా, అలా బంతి కోసం కొలనులోని నీరంతా తీసి బంతిని తీసుకుంటే ప్రజలంతా మహారాజు గారు చూడు ఎంత పిసినారి, ఆయన కూతురు బంగారు బంతి కొలనులో వేసిందని పనిమాలి మనుషులను పెట్టి కొలనులోని నీరునంతా తీయించి బంతి తీసుకున్నారు. మహారాజు కదా, బంతి పోతే మరొక క్రొత్త బంతి కూతురుకి ఇచ్చేందుకు కూడా ఆయనకు మనసు ఒప్పడం లేదు. ఇలా రకరకాల మాటలు ప్రచారంలోకి వస్తాయి. కాబట్టి పాత బంతిని మరిచిపో, కొత్త బంతిని తెప్పిస్తాను అని ఆయన అంటారు. నాకు మాత్రం ఈ పాత బంతే కావాలి, కానీ ఎలా వస్తుంది? అందుకనే ఏడుస్తున్నాను అంది. మీరేం విచారించకండి, మీ బంతిని కొలను అడుగు నుంచి తీసిచ్చే బాధ్యత నాది. కానీ నా షరతుకు మీరు ఒప్పుకుంటేనే బంతిని తీసిస్తాను అన్నది వ్యాపార సరళితో కప్ప. ఏమిటా షరతు? ఎలాంటిదైనా నాకు ఇష్టమే. నా బంతి తీసిచ్చావంటే నువ్వు అడిగినది కాదనను, సంతోషపడుతూ చెప్పింది. సరే, నా కోరిక ఇప్పుడే చెప్పనా తర్వాత చెప్పనా? తెలివిగా అడిగింది కప్ప. అబ్బబ్బా, ముందు నువ్వు ఆ బంతి పైకి తీ, తర్వాత నింపాదిగా నీ కోరికలన్నీ ఎకరో పెడుతూ గాని, తొందర చేస్తూ అడిగింది సుధాదేవి. ఇప్పుడే చెబుతున్నా, తరువాత నా కోరిక కాదనువుగా? నిక్కచ్చిగా అడిగింది కప్ప. నేను రాజకన్యను, ఇచ్చిన మాట తప్పడం మా వంశంలో లేదు, రోషంగా పలికింది. సరే అంటూనే కప్ప ఒక్క గెంతులో ఎగిరి కొలనులోకి దూకి బుడుంగుమని మునిగి మాయమైపోయింది. సుధాదేవి బంతి కోసం ఆతృతగా చూస్తుంది. కప్ప మాట్లాడగా లేనిది, తన బంతి మాత్రం ఎందుకు తీసుకురాలేదు అని పరిపరి విధాల ఆలోచిస్తూ కొలను నీటిపై చూస్తుంది. క్షణం కూడా గడవక ముందే నీటిపైకి వచ్చింది కప్ప. దాని వీపున బంగారు బంతి ఉంది. కప్ప అతి భద్రంగా నీటి నుంచి ఈదుకుంటూ గట్టుకు వచ్చింది. వెంటనే సుధాదేవి కప్ప వీపుపై నుంచి బంతి చేతిలోకి తీసుకుంది. కప్ప కూడా ఒక్క గెంతుతో ఒడ్డున పడింది. సుధాదేవి బంతికి అంటిన తడిని తన చీర చెంగుతో తుడిచింది. కప్ప కళ్ళన్నీ సుధాదేవి అందమైన మొహం మీదనే ఉన్నాయి. సరే ఇప్పుడు చెప్పు, నీ కోరిక ఏమిటో? సంతోషంగా కప్ప వైపు చూస్తూ అడిగింది. నా కోరిక విని నువ్వు కోపగించుకోవుగా? కాస్త సంకోచంగా అడిగింది కప్ప. కోపం నాకెందుకు? నువ్వు ఏదో ఓ కోరిక కోరుతావు, అది నా వల్ల అయితే వెంటనే తీరుస్తాను, కాకపోతే మా నాన్నగారితో చెప్పి తగిన ఏర్పాటు చేయిస్తాను. ఇందులో నువ్వు సందేహించడానికి, నేను కోపగించుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి నువ్వు ధైర్యంగా నీ మనస్సులోని మాట చెప్పవచ్చు. ధైర్యం ఊరిపోస్తూ పలికింది. అయితే నా కోరిక చెప్పయ్యనా? మళ్ళీ అడిగింది కప్ప. అబ్బబ్బా, ఊరికే నా ప్రాణం తీయక నీ కోరిక ఏమిటో చెప్పేద్దు, చిరాకు పడుతూ అన్నది సుధాదేవి. యువరాణి, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి, తక్కువని చెప్పి కప్ప చెంగును ఎగిరి కొలను మధ్యలో ఉన్న తామరాకు పైకి దూకింది. ముందు జాగ్రత్తగా తన కోరికను విన్న తరువాత యువరాణి ఆమె చేతిలో ఉన్న బంగారు బంతితో తన తలను పచ్చడి చేయగలదని కప్పకు భయం కట్టుకుని వెంటనే తగు జాగ్రత్త కూడా తీసుకుంది. ఓసి మాయదారి కప్ప, బంతిని తీసిచ్చిన పాటి సాయానికి నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఇదా నీ కోరిక? భలే భలే, మా నాన్నగారితో చెప్పానంటే నువ్వు ఉండేందుకు వీలు లేకుండా ఈ కొలనులో చుక్క నీరు కూడా లేకుండా చేయించి నీకు నిలువ నీడ లేకుండా చేయగలను, జాగ్రత్త అంటూ బంతిని తీసుకుని విసవిస నడుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోయింది. కప్ప దిగాలు పడి రాజకుమార్తె వెళ్లిన వైపు చూస్తూ ఉండిపోయింది. కానీ అది ఆపాటిదానికే తన ధైర్యాన్ని వదులుదలుచుకోలేదు. సుధాదేవి ఉద్యానవనంలో జరిగిన సంఘటన ఎవరితోనూ అనలేదు. ఆమె ఉద్దేశంలో కప్పకి కాస్త పిచ్చి ఉన్నట్టు అనుమానం. ఎంత మాటలు నేర్చిన కప్ప అయితే మాత్రం ఏకంగా రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆమెకు కోపాన్ని తెప్పించింది. మరింకెప్పుడు ఉద్యానవనం వైపు వెళ్లకూడదని కూడా నిర్ణయించుకుంది. మధ్యాహ్నం భోజనాల వేళ అయ్యింది. భోజనాల గదిలో మహారాజు మహారాణి సుధాదేవి భోజనాలు చేస్తుండగా తలుపు దగ్గర చప్పుడయ్యింది. అక్కడ ఉన్న కాపలాభటుడు నేలపైకి చూశాడు. కప్ప ఎగిరెగిరి తలుపుపై పడుతోంది, అందువలనే తలుపుపై శబ్దం అవుతుందని కాపలావాడి గ్రహించాడు. ఛీ పాపో అంటూ చేతులను బళ్లంతో అదిలించసాగాడు. భటుడా, నేను మహారాజు గారితో మాట్లాడేందుకు వచ్చాను, వెళ్ళి చెప్పిరా, కప్ప మానవ భాషికులో పొందికగా చెప్పింది. కప్ప మాట్లాడడం వినగానే భటుడు ఆశ్చర్యపోయి, ఇది మామూలు కప్ప కాదు, ఏ మంత్రగాడో అయి ఉంటుందని, ఎందుకొచ్చిన గొడవ అని రాజుగారికి మనవి చేయడమో మంచిదనుకుని, అలాగే కప్పగారు అని మహారాజు దగ్గరకు వచ్చాడు. మహారాజా, మన భోజనాల గది గుమ్మం దగ్గర ఒక కప్ప వచ్చి మిమ్మల్ని కలవాలని మానవ భాషలో అడుగుతోంది అని సమాధానం కోసం ఎదురు చూడసాగాడు. కప్ప పేరు వినగానే సుధాదేవి కంగారు పడిపోయి, నాన్నగారు, అది నా స్నేహితురాలు, దాన్ని కలిసేందుకు వచ్చి ఉంటుంది, మీరు భోంచేస్తూ ఉండండి, దానితో నేను మాట్లాడి వస్తాను అంటూ తండ్రి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా కప్ప ఉన్న గుమ్మం దగ్గరికి ఎంగిలి చేత్తోనే నడిచింది. మహారాజు గారికి కప్ప మాట్లాడడం ఏమిటో అర్థం కాక కూతురు వెళుతున్న వైపే చూస్తుండిపోయాడు. ఈ భవనంలోకి కూడా వచ్చావేమిటే మాయలదారి కప్ప, పైగా మా నాన్నగారితోనే మాట్లాడతావే, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే సలసల కాగే నూనె తెప్పించి అందులో నిన్ను అప్పడంలా వేయించగలను, కోపంగా కప్పను చూస్తూ పలికింది సుధాదేవి. కప్ప ఏం మాట్లాడక మౌనంగా ఉండిపోయింది. అక్కడికి భటుడు కూడా వచ్చి నిలుచున్నాడు. అమ్మాయి, ఏమిటక్కడా? తల్లి ఆత్రంగా పిలవడంతో సుధాదేవి కోపంగా కప్ప వైపు చూసి తల్లిదండ్రులకి వెళ్ళిపోయింది. కొరలలో ఉండే కప్ప, దానికి నేనే మాటలు నేర్పించాను, అది ఊరికే మనమందరం చూసేందుకు వచ్చింది, అంతే అంటూ సుధాదేవి తల్లిదండ్రులకు సర్వే చెబుతూ ఉండడం కప్పకు వినిపిస్తూనే ఉంది. అది దాని పట్టు విడవనట్టు మళ్లీ తలుపు మీద చప్పుడు చేయడం ప్రారంభించింది. కాపలాభటుడికి కప్పంటే కాస్తంత బెరుకు ఏర్పడింది. అందుకు కారణం రాజకుమార్తె స్వయంగా వచ్చి కప్పుతో మాట్లాడడమే. అందుకే వెంటనే వినయంగా, ఏమిటి సెలవు అని అడిగాడు. నేను మహారాజు గారితో మాట్లాడాలి, వెళ్ళి చెప్పు, ఉందాగా పలికింది కప్ప. చిత్తం అంటూ మళ్లీ భటుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, కప్పగారు మీతో మాట్లాడాలంట, వేచి ఉన్నారు అని సవనీయంగా చెప్పి తల వంచుకుని నిల్చున్నాడు. భోంచేస్తున్నారు, ఇప్పుడు వీలు కాదని చెప్పు, కటువుగా పలికింది రాజకుమార్తె. అలా కోపగించుకోకమ్మా, ఎంతైనా నిన్ను ఇస్తాం కదా, రానివ్వు, ఏం మాట్లాడుతుందో విందాం అన్నారు మహారాజు గారు. ఎందుకునన్నా అంటూ ఇంకా ఏదో అడ్డు చెప్పబోయింది. నువ్వెళ్ళి కప్పను తీసుకురా, కూతురి మాటలను పట్టించుకోకుండా భటుడితో అన్నాడు మహారాజు. చిత్తం ప్రభు అంటూ వెళ్ళాడు భటుడు. సుధాదేవి మనస్సులో కప్ప పైన జాలి పేరుకుంటుంది. బుద్ధులేని కప్ప తన దగ్గర మాట్లాడినట్టే తన తండ్రి దగ్గర కూడా మాట్లాడిందంటే, అమ్మో, ఇంకేమైనా ఉందా, నాన్నగారు అగ్గి మీద గుగ్గిలం అయిపోరు, వెంటనే దాన్ని తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి వెయ్యమనగలరు. చీచి, పాడు కప్ప, దానికేం పుట్టిందని ఇలా వచ్చింది. ఏదో తనకు బంతి తీసిచ్చిన పాపానికి జాలి పడుతుంది గాని కప్ప కించిత్తు కూడా భయపడడం లేదు. ఏమిటి దాని ధైర్యం? ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉండగా కప్పను తీసుకువచ్చాడు భటుడు. మహారాజు గారికి నమస్కారాలు అని కప్ప పలికింది. కప్ప మాటలకు ముచ్చట పడుతూ, భోంచేస్తావా అని అడిగాడు. మీతో నేను ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. మీది మాట తప్పని వంశమని నాకు తెలుసు. అందువలననే నాకు న్యాయం చేకూరుతుందనే నమ్మకంతో వచ్చాను. సూటిగా తన విషయంలోకి దిగింది కప్ప. కప్ప ఏం చెప్పబోతోందో తెలిసిందే కాబట్టి మౌనంగా తల వంచుకుని అన్నం మెతుకులు కలకసాగింది సుధాదేవి. ధర్మానికి మేము కట్టుబడి ఉండనప్పుడు మహారాజుగా ఉండడమే వ్యర్థం. మేము నీకు న్యాయం చేస్తాం, చెప్పు, గంభీరంగా అన్నాడు మహారాజు. మీ అమ్మాయి నన్ను సహాయం కోరింది. అందుకు ప్రతిఫలంగా నేను ఒక కోరిక కోరాను. కానీ మీ అమ్మాయి నా నుంచి సహాయం పొందిన తర్వాత నా కోరికను నిరాకరించింది. ఇది ధర్మమా? అడిగింది కప్ప. ఇది ముమ్మాటికీ అన్యాయం. నా కన్న కూతురు ఇంతటి అమానుషంగా ఎలా ప్రవర్తించిందో నాకు అంతుపట్టడం లేదు. నా కూతురు నిరాకరించిన దాన్ని నేను నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. ఏమిటా కోరిక? కుమార్తె వైపు కోపంగా చూస్తూ కప్పని అడిగాడు మహారాజు. నాన్నగారు తొందరపడకండి, కంగారుగా తండ్రికి నచ్చజెప్పబోయింది సుధాదేవి. నువ్వు చేసిన ఘనకార్యం చాలు, ఊరుకో. ఇంతకీ నీ కోరిక ఏమిటి? కప్పని అడిగాడు. నేను మీ అమ్మాయిని వివాహం చేసుకోదలిచాను, అదురు బెదురు లేకుండా పలికింది కప్ప. మహారాజు గారు మరణపడిపోయారు. పద్మావతిదేవి వెంటనే లేచి కూతురిని దగ్గరికంటా లాక్కుని పదవి పట్టుకుంది. నా బంగారు తల్లిని కప్ప వివాహం చేసుకుంటానని కోరటమా? ఎంత అవమానం అంటూ కోపంతోనూ దుఃఖంతోనూ నలిగిపోసాగింది. నీకు మానవ భాష మా అమ్మాయి నేర్పించిందా? చివరికి మహారాజు తెప్పరిల్లి కప్పను అడిగాడు. లేదు, ముక్తసరిగా సమాధానం చెప్పింది. నిజమేనా అన్నట్టు కుమార్తె వైపు చూశారాయన. అవమానంతో తలదించుకుని ఉన్న రాకుమార్తె కప్ప చెప్పింది నిజమే అన్నట్టు తల ఊపింది. తన తండ్రికి ఎక్కడ లేని కోపం రావలసింది. ఆయన మొహంలో బాధ తప్ప కోపం మచ్చుతునక కూడా కనిపించడం లేదు. నీకు మానవ భాష తెలిసి ఉండడానికి గల కారణాలు మేము తెలుసుకోవచ్చునా? భారంగా అడిగాడు. అవి చెప్పకూడని రహస్యాలు, కాలం వచ్చినప్పుడు మీరే తెలుసుకుంటారు అని కప్ప పలికింది. అమ్మా సుధా, నువ్వు పొందిన సహాయం ఎంత అల్పమైనప్పటికీ ఇచ్చిన మాట మన ప్రాణాల కన్నా గొప్పది. కాబట్టి జరిగిపోయిన దాని గురించి విచారపడకు. నీ వయస్సే అంత తొందరపాటుకు కారణం. మీ అమ్మ నీకు దాసీలను వెంట ఉంచేందుకు ప్రయత్నిస్తే నేను వద్దనడం ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడే నాకు అర్థమవుతోంది. నా పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందన్న ఖ్యాతిని నీ మూలంగా నేను తుడిచిరేపెయ్యలేను. నిన్ను ఈ కప్పకే ఇచ్చి వివాహం చేసేందుకు నేను నిర్ణయించుకున్నాను. ఆ తరువాత భగవంతుడి దయ. కప్పవ మానభాష మాట్లాడడం అసంభవం. అలాంటి అసంభవంతో కూడి ఉన్న ఈ కప్ప సాధారణమైనది కాదు. ఏ మహానుభావుడో శాప కారణంగా ఇలా వచ్చి ఉండవచ్చునని నా మనస్సు అనిపిస్తోంది. కాబట్టి నువ్వు విచారపడుకు అంటూ కూతురిని ఓదార్చాడు. కప్పగారు, మీ వివాహం ఏ పద్ధతిన అమలు పరచాలో తెలియజేస్తే వివాహపు ఏర్పాట్లు ప్రారంభిస్తాను అన్నాడు. మహారాజా, మీ మంచి హృదయానికి నా జోహారులు. నన్ను వివాహం చేసుకున్నందువలన మీ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ విచారింపదు. మీకు నేను హామీ ఇవ్వగలను. మా వివాహం మీకే విధంగా నచ్చితే అలా జరిపించండి, వినయంగా పలికింది కప్ప. ఏమండి, మన అమ్మాయి బంగారు జీవితంలో మీ చేజేతులారా నిప్పులు పోస్తారా అంటూ పద్మావతిదేవి భర్తను అడిగింది. నీకు లోకజ్ఞానం తెలియదు. విధి నిర్ణయం తప్పించడం మన చేతిలో లేదు. రాచమర్యాదలతోనే వివాహం చేయదలుచుకున్నాను, కాబట్టి కావలసిన ఏర్పాట్లు చేయించు అన్నారాయణ. కప్పగారు ఉండేందుకు ప్రత్యేకమైన మందిరం ఏర్పాటు చేయి అంటూ కాపలా భక్తికి ఆజ్ఞ జారీ చేశాడు. సుధాదేవిని ఒక మామూలు కప్పకిచ్చి వైభవంగా మహారాజు గారు పెళ్లి చేయబోతున్నారన్న వార్త ఊర్లు వాడలు ఏకం చేసింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మహారాజును విమర్శించసాగారు. అందరికీ కప్ప పెళ్లి చూడాలన్న కుతూహలం మాత్రం పెరిగిపోయింది. యువరాణి అందచందాల మాట దేశదేశాలు ప్రాకిపోయి ఎంతో మంది రాకుమారులు ఆమెను వివాహం చేసుకునేందుకు వర్తమానాలు పంపిన విషయం కూడా ప్రజలకు తెలుసు. రాజకుమారుల దగ్గర నుంచి వచ్చిన మనుషులతో మా అమ్మాయికి ఇప్పుడే వివాహం చెయ్యదలుచుకోలేదని మహారాజు గారు సామరస్యంగా చెప్పి పంపారు. అందుకు కారణం నలువైపుల రాజ్యాల రాజకుమారులు సుధాదేవిని వివాహం చేసుకునేందుకు ఉగలాట పడడమే. ఎవరికి సుధాదేవిని ఇచ్చి వివాహం చేసినా మిగిలిన మూడు రాజ్యాల రాకుమారులకి కోపం వస్తుందని ఆయనకి తెలుసు. ప్రశాంతంగా సాగిపోతున్న తన పరిపాలనలో తన కుమార్తె మూలంగా విరోధాలు పెరిగి రాజ్యంలో అరాచకపు యుద్ధం రావడం ఆయనకు సుతరాం ఇష్టం లేదు. అందువలననే ఆయన తన కుమార్తె వివాహ విషయంలో అడకత్తరలో పోకలాగా నలిగిపోతూ ఉన్నాడు. చివరకు కపరాకతో మహారాజు గారి సమస్య దైవమే తీర్చినట్టయింది. సుధాదేవి వివాహపు ఆహ్వాన పత్రికలు పొరుగు రాజ్యాల రాజులందరికీ పంపాడు విజయవర్మ. సుధాదేవిని వివాహం చేసుకుందామనుకున్న రాజకుమారులందరికీ పెళ్లి పత్రిక ఆశ్చర్యాన్ని కలుగజేసింది. పెళ్లి కుమారుడిగా కప్పగారు అని వ్రాసి ఉండడంతో వాళ్లంతా ఈ విచిత్ర వివాహాన్ని చూసేందుకు మహోత్సాహంతో తరలివచ్చారు. నగరమంతా మహాద్భుతంగా అలంకరించారు. ఏ విడిది భవనం చూసినా పొరుగురి జనాభాతో కిక్కిరిసిపోయి ఉంది. సుధాదేవి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నది. తల్లి కూడా ఏడుస్తూ కుమార్తెను ఓదారుస్తున్నది. తండ్రి గంభీరంగా ఉంటూ తన మనస్సులోని భావాలను వెలువరించడం లేదు. కాలం గడుస్తూనే ఉంది. వివాహ మంటపంలో కప్ప పెళ్లి పీటపై కూర్చొని ఉంది. దాని శరీరానికి చిన్న పట్టుగుడ్డ కట్టి తలపై కుంకుమ పసుపు పెట్టి ఉన్నారు. కళ్యాణ మంటపంలో ఇసుక వేస్తే రాలనంతటి జనం వేచి ఉన్నారు. రాజకుమారులంతా తగు ఆసనాలపై కూర్చుని ఉన్నారు. మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడు వధువును తీసుకురండి అని పెద్దగా అరిచి చెప్పాడు. పెద్ద ముత్తైదువులంతా దాసీలతో వధువు మందిరానికి వెళ్లారు. తల్లి ఎంతగానో ఓదారుస్తున్నా ఏడుస్తూనే ఉంది రాజకుమార్తె. వధువును తీసుకురమ్మంటున్నారని వచ్చిన ఆడవారి వెంట కదిలింది సుధాదేవి. ఆమె అడుగు తీసి అడుగు వేసే లోపల చెవులు చిల్లులు పడేలా వికటాట్టహాసం వినిపించింది. అంతా కంగారు పడిపోయారు. వాళ్ల ముందు భయంకరమైన శరీరం గల రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కప్పగాడిని చేసుకునేందుకే వెళుతున్నావా పిల్ల? లాభం లేదు. కప్పగాడు పెళ్లి చేసుకుని మనిషిగా మారి మా గురువుగారిని అంతం చేసేంత వరకు చూస్తూ కూర్చోవడానికి మా గురువుగారమైన తెలివి తక్కువారా? కాదు, కానే కాదు. మా గురువుగారంటే ఏమనుకున్నావు? కుంభేశ్వరుల వారు ఆయ్ తెలిసిందా అంటూ మరోసారి పెద్ద పెట్టున నవ్వాడు. వెంటనే చెయ్యి చాచి పిడికిట్లోకి సుధాదేవిని చిక్కించుకుని మాయమైపోయాడు. ఈ దృశ్యమంతా కళ్ళతో చూసిన పద్మావతీదేవి దుఃఖంతో కుప్పకూలిపోయింది. మిగిలిన ఆడవారు విషయం చెప్పేందుకు కళ్యాణ మంటపం వైపు పరుగులు తీశారు. రాక్షసుడు రాజకుమార్తెను ఎత్తుకు వెళ్లాడన్న వార్త ఆ ప్రదేశాన్ని గొగ్గోలెత్తించింది. రాజుగారు తలపట్టుకుని ఆసనం మీద కూర్చుండిపోయారు. రాణి రాజుగారి పక్కన ఆసనం మీద కూర్చొని, నేనిప్పుడే ఈ పెళ్లి వద్దండి అన్నాను. మీరు వింటేనా? చివరికి ఆ కప్ప మూలాన మన పిల్ల మన కళ్ళు ముందు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు విచారించి ఏం లాభం? భర్తను సాధింపులతో ముంచెత్తసాగింది. భార్య అంటున్న మాటలకి బాధపడక, రాక్షసుడు అన్న మాటలన్నీ పొల్లుపోకుండా నాతో చెప్పినట్టేనా అని అడిగాడు. మీదంతా వితండవాదం. అమ్మాయి పోయి నేనేడుస్తుంటే ఎత్తుకెళ్లిన రాక్షసుడు పలుకులు కావలసి వచ్చాయా మీకు? కోపంగా అడిగింది. చూడు, అమ్మాయి పోయిన బాధ నాకు మాత్రం లేదనుకుంటున్నావా? కష్టానికి భయపడితే సుఖం ఎలా వస్తుంది? రాక్షసుడి మాటలను బట్టి కప్పగా ఉన్నది ఎవరో గొప్ప మనిషి అని అర్థమవుతుంది. అందుకే అడుగుతున్నాను, భార్యను సమాధానిస్తూ అడిగాడు. నేను చెప్పినవే ఆ రాక్షసుడి అన్న మాటలు. మీకింకా ఆ కప్ప మీద నమ్మకం పోవడం లేదు, అంతా నా కర్మ అంటూ నుదురు కొట్టుకోసాగింది. అప్పటి వరకు తనకేమీ పట్టనట్టు గొడవంతా చూస్తున్న కప్ప ఎగురుకుంటూ మహారాజు గారి ముందుకు వచ్చింది. మహారాజా, మీ అమ్మాయికి వచ్చిన భయమేమీ లేదు. ఆమె సురక్షితంగానే మరో పూర్ణమి వరకు ఉంటుంది. ఈ లోపల ఎలాగోలా నా సామర్థ్యంతో మీ అమ్మాయిని తీసుకువచ్చి మీ కప్పగిస్తాను. ఎప్పటిలాగే వినయంగానే పలికింది. ఇంకా నిన్ను నమ్ముకుని చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? భలే, ఇప్పటికి జరిగింది చాలిక. ఇంకా ఏ మొహం పెట్టుకుని మా ఎదుట వచ్చావు? ఈసడిస్తూ అన్నది మహారాణి. రాణి, కాసేపు ఊరుకో. ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు అసలు తెలియటం లేదు, మహారాజు కోపంగా అన్నాడు. మహారాజు గారి ముఖంలో కనిపించిన కోపం చూసి
మహారాణి ఇంకా మాట్లాడే ధైర్యం చెయ్యలేక తల వంచుకుని మౌనంగా ఏడుస్తూ కూర్చుంది. బాబు, నువ్వు జన్మతః కప్పవని నేను ఎప్పుడూ అనుకోలేదు. శాపవశాన కప్పగా ఉన్నావని మాత్రం భావించాను. ఇప్పుడు రాక్షసుడి మాటలతో నా ఊహ నిజమేనని రూఢీపడింది. కాబట్టి నీ కథ మాకు చెప్పడం ఎంతైనా అవసరం. సందేహించక నీ కథ చెప్పి మమ్మల్ని ఊరట చెందనివ్వు అన్నాడు. మహారాజా, మీరన్నట్టుగా నేను శాపకారణంగాని ఈ కప్ప రూపంలో ఉన్నాను. ముందు మీరు నాకు ఈ విషయాలు అడిగినప్పుడు మీకు చెప్పకపోవడానికి కారణం అనవసరంగా మిమ్మల్ని కంగారు పెట్టకూడదనుకోవడమే. ఇప్పుడు నేను సందేహపడినదంతా అయ్యింది కాబట్టి నా కథ మీకు చెప్పడమే మంచిది, వినండి అంటూ తన కథను ప్రారంభించింది కప్ప. విద్యారణ్య పర్వత ప్రాంతాలలో పేరుగాంచిన గురుకులం విశ్వానందుల వారిది. ఆయన శాంత స్వభావానికి, విద్య నేర్పే తీరుకి ముగ్ధులైన ఎంతో మంది మహారాజులు తమ తమ పిల్లలను ఆయన గురుకులంలోకి వదిలారు. అందువలన విశ్వానందుల వారికి భక్తికి ఎన్నడూ లోటు ఏర్పడలేదు. విశ్వానందుల వారికి తగిన సతీమణి సుభద్రాదేవి. ఆ దంపతులకి శ్రావణ కుమారుడు లేకలేక కలిగిన నోముల పంట. ఆ బిడ్డని అల్లారముద్దుగా పెంచారు. విద్య అభ్యసించే వయస్సు రాగానే తండ్రి మిగిలిన రాజకుమారుల సరసన కూర్చుండబెట్టి విద్య నేర్పసాగాడు. ఇది అయోధ్య రాజకుమారుడైన జయశీలుడికి కొంచెం కూడా నచ్చలేదు. ఆ గురుకులంలో అంతా రాజకుమారులే తప్ప వేరే వారెవరూ లేరు. సామాన్యుల పిల్లలకి రాజకుమారుల జంటన పొసకదని గమనించిన వారు కావడం వలన విశ్వానందుల వారు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ తన కుమారుడిని రాజకుమారుల సరసన కూర్చోవనివ్వడంలో లోపం ఉన్నట్టు ఆయనకెన్నడూ అనిపించలేదు. జయశీలుడిలో చోటు చేసుకున్న చులకన భావం మెల్లమెల్లగా ఇతగాడి పుణ్యమా అని మిగిలిన రాజకుమారులకు కూడా పట్టుకుంది. అంతా ముందు కలిసికట్టుగా శ్రావణ కుమారుడిని చీదరించుకోవడం, దులపరించుకోవడం ప్రారంభించారు. వాళ్లందరికన్నా మరీ చిన్నవాడైన శ్రావణ కుమారుడికి ఇవి అర్థం కాలేదు. రాజకుమారులలో కలిగిన మార్పును గురువుగారు అతి త్వరలోనే గమనించారు. వాళ్లు మహారాజుల కుమారులు, పల్లెత్తు మాట అనేందుకు వీలు లేదు. అలా అని తన కుమారుడిని విద్యాభ్యాసం కోసం ఇంకో గురువుగారి దగ్గరకు పంపడం అవమానం. రాజకుమారులంతా కోపగించుకుని వెళ్లిపోతే దినం గడవడం కష్టమైపోతుంది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడం ఎలారా భగవంతుడా అని వాపోసాగారు. సాధ్యమైనంత వరకు కుమారుడిని ఇంటి పనులలో ఉంచసాగారు. ఇది గమనించిన గురుపత్ని ఒకరోజు భర్తను అడిగింది, ఇదెక్కడి అన్యాయం అండి? మన అబ్బాయికి విద్య నేర్పక ఇంటి పనుల్లో ఉంచుతున్నారు అని. ఏం చెప్పను నా బాధను. రాజకుమారుల సరసన మన అబ్బాయి కూర్చొని చదువుకోవడం వాళ్ళు సహించలేకపోతున్నారు. వాళ్లను ధిక్కరించి మనం బ్రతకలేము. అందువలన ఎటూ పాలుపోక సతమతమైపోతున్నాను అంటూ అప్పటి వరకు తన హృదయంలో దాచుకున్న బాధనంతా వెళ్లగ్రక్కాడు. అలా అని చూస్తూ చూస్తూ ఉన్న ఒక్కగానొక్క కొడుకును విద్యావిహీనుణ్ణి చెయ్యలేం కదా, మీకు మరి మార్గాంతరం లేకపోతే ఓ పని చేద్దాం అంటూ భర్త అభిప్రాయం కోసం ఆగింది. ఏమిటది చెప్పు, కుతూహలంగా అడిగాడు ఆయన. మరేం కాదండి, మీకు అభ్యంతరం లేకపోతే మనవాడిని మా అన్నయ్య ముకుందుని ఇంటికి పంపుదాం. ఆయన కూడా గురుకులం ఉన్నవాడే కావడం వలన మన అబ్బాయి చదువుకు ఆటంకం కలగదు. ఆయన దగ్గర అంతా బ్రాహ్మణ విద్యార్థులే ఉన్నారు. అక్కడ రాజకుమారుల గొడవలు అవి ఉండవు అని తనకు తోచింది చెప్పింది. నువ్వు చెప్పింది సబబుగానే ఉంది. మీ అన్నయ్యకు కూడా సంతానం లేకపోవడం వలన శ్రావణ కుమారుణ్ణి దగ్గర ఉంచుకునేందుకు సంతోషిస్తాడు. ఎటొచ్చి వచ్చిన చిక్కల్లా మనతోనే ఉంది. మనం వీడిని విడిచి ఉండగలమా అన్నదే సమస్య అన్నాడాయన. మన మనస్సు కష్టపడుతుందని బిడ్డడి పండంటి భవిష్యత్తును అంధకారం చేయగలమా అన్నది. నిజమే, మనలోనే బాధను అణుచుకుందాం. ప్రయాణానికి సర్దు. నేను వెళ్లి అబ్బాయిని వదిలేసి వస్తాను. ఎప్పుడైనా నీకు మనసైనప్పుడు వెళ్లి చూసేందుకు ఆమడ దూరమే కాబట్టి పెద్దగా హడావుడి పడవలసిన అవసరం కూడా లేదు అని ఆయన శ్రావణ కుమారుడిని మేనమామ దగ్గరకు పంపే నిర్ణయం తీసుకుని భార్యకు చెప్పవలసినవన్నీ చెప్పి ఏవేవి సర్ది పంపాలో కూడా వివరంగా చెప్పాడు. 5 ఏళ్ల శ్రావణ కుమారుడికి తననెందుకు మేనమామ గారి ఊరికి పంపుతున్నారో తెలియనప్పటికీ ఊరి ప్రయాణం కాబట్టి తండ్రితో ఉత్సాహంగా బయలుదేరాడు. తల్లి కళ్ళ నీళ్లను తుడుచుకుంటూ కొడుకుని భర్త వెంట సాగనంపింది. రాజకుమారులందరికీ శ్రావణ కుమారుడు మేనమామ గారింటికి వెళ్లడం మహదానందాన్ని కలగజేసింది. ముకుందుల వారి ఆశ్రమంలో భోజనానంతరం తను వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు విశ్వానంద. అన్నీ విన్న ముకుంద దంపతులకి శ్రావణ కుమారుడు ఇకపై తమ వెంటనే ఉంటాడన్న వార్త ఎనలేని ఆనందాన్ని కలిగించింది. బావగారు, మీరు అబ్బాయి విషయంలో చింతపడకండి, అన్ని విద్యల్లోనూ దిట్టగా తీర్చిదిద్దుతాను అని హామీ ఇచ్చాడు ముకుందుడు. నేనిక బయలుదేరతాను, నేను ఆలస్యం చేసే కొద్దీ అక్కడ మీ చెల్లెలు రాజకుమారులకి అన్ని అమర్చలేక హైరాణ పడుతూ ఉంటుంది అంటూ లేచాడు. కొడుకు పాలబుగ్గలపై తనివి తీరా ముద్దులు పెట్టుకుని ఇంటి దారి పట్టాడు. మేనమామగారి ఆదరణలో శ్రావణుడు తల్లిదండ్రులను అవలీలగా మర్చిపోయాడు. మేనత్త అనసూయాదేవి చేసే ముద్దు చెప్పనలివిగానిది. పిల్లవాడు ఏకసంతాగ్రాహి కావడం వలన విద్యాభ్యాసంలో తన ఏడు పిల్లలందరినీ మించిపోయాడు. మధ్య మధ్యలో తల్లిదండ్రులే వచ్చి పిల్లవాడిని చూడడమో లేక ముకుంద దంపతులే పిల్లవాడిని తీసుకుని విశ్వానందుడి ఇంటికి వెళ్లడమో జరుగుతూ ఉండడం వలన ఎవరికీ ఎటువంటి చింతలు లేకుండా పోయాయి. ఆటపాటలతో తన చుట్టూ ఉన్న వారిని మురిపిస్తూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు శ్రావణుడు. వయస్సు పెరుగుదలతో సర్వ విద్యల్లోనూ అందవేసిన చెయ్యిగా తయారయ్యాడు. నూనూగు మీసాల యవ్వనంలో బంగారపు పోత విగ్రహంలా తయారయ్యాడు. చూసేవాళ్లకి రెండు కళ్ళు చాలేవి కావు. మేనత్త పొద్దస్తమానం దిష్టి తీస్తానంటూ అతని వెంటపడేది. అతను ఆమె చేతికి అందకుండా అల్లరి పట్టించేవాడు. వసంతోత్సవాల వేడుకలో పాల్గొనేందుకు ముకుందల వారు తన శిష్యులతోనూ అల్లుడితోనూ కోసల రాజ్యానికి వెళ్లారు. అనసూయాదేవి ఒంటరిగా ఆశ్రమంలో ఉంది. ఆమెకు వయస్సు భయపడుతోంది, అందుకే వేడుకలు చూసేందుకు వెళ్లలేదు. పళ్ళు ఫలాలు తిని ఒకరోజు మధ్యాహ్నం పూట చెట్టు నీడను విశ్రాంతి తీసుకుంటుండగా గాయాలు తగిలి రక్తం కారుతున్న శరీరాలతో విశ్వానందుడు అతని భార్య ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని చూస్తూనే పరుగు పరుగున వెళ్ళింది. ఇక ఓపిక లేనట్టు వారిద్దరూ ఒక వటవృక్ష ఛాయన కూలబడిపోయారు. ఇదెక్కడి అన్యాయం అంటూ భోరు భోరుని ఏడుస్తూ అడిగింది అనసూయాదేవి. అమ్మా అనసూయ, మాకట్టే వ్యవధి లేదు. నేను చెప్పే విషయాలన్నీ క్షుణ్ణంగా విని అబ్బాయికి ముకుందులకి తెలియచెయ్యి. వాళ్ళు వసంతోత్సవాలకి వెళుతున్నారని తెలిసింది. నా స్వంత కొడుకుని దూరం చేసుకుని పరాయి వాళ్ల కోసం పాటుపడ్డాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా దగ్గర చేరిన రాజకుమారులందరిలాగానే మత్స్యదేశపు రాజకుమారుడునంటూ పరివారంతో మత్స్యగంధుడనే రాజకుమారుడు నా దగ్గర విద్యాభ్యాసానికై చేరాడు. మత్స్యదేశపు పేరు నేనెప్పుడు వినలేదన్నాను. అది బహుదూరంలో ఉందని, ఈ దేశం వారు యాత్రకై తమ దేశం వచ్చినప్పుడు విచారించగా నా పేరు చెప్పారని, నా ఘనతను విని దూరదేశమైనప్పటికీ తన రాజకుమారుడిని నా దగ్గరకు చదువుకు తీసుకువచ్చినట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఆడంబరం చూసి నేను ఇంకేమి సందేహించక ఆ అబ్బాయిని నా గురుకులంలోకి తీసుకున్నాను. ఆపాటికే అతనికి విద్యంతా తెలుసు. అయినా నా దగ్గర ఎందుకు చేర్పించారో అర్థం కాలేదు. ఒకరోజు మత్స్యగంధుడు ఏకాంతంగా ఉన్న నా దగ్గరకు వచ్చాడు. గురుదేవ, నేను మీ దగ్గర సువర్ణ కమలాలు పొందే విద్య నేర్చుకునేందుకు ఉబలాటపడి వచ్చాను. ఆ సువర్ణ కమలాల విద్య మీకు తప్ప ఈ యావత్ భూప్రపంచంలో మరెవ్వరికీ తెలియదని వాకబు చేసి తెలుసుకున్నాను. కాబట్టి నేటి నుంచి మీరు స్వర్ణ కమల అభ్యాసాన్ని నాకు చెప్పగలరా అని అడిగాడు. వాడి మాటలు వింటూనే నేను మ్రాన్పడిపోయాను. అతడి అంతరంగమంతా నాకు అర్థమయ్యింది. మంచి రోజు చూసి ప్రారంభించుతానని చెప్పి పంపేశాను. సువర్ణ కమల విద్య ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో తెలుసు కాబట్టి ఏదో ఒక సాకు చెప్పి రోజులు వెళ్లదీయసాగాను. నా మనో నిర్ణయం అర్థం చేసుకున్న మత్స్యగంధుడు ఆ తర్వాత ఆ విషయమే అడగడం మానేశాడు. అనుమానం ఉండడంతో అతన్ని ఒక కంట కనిపెడుతూ ఉండసాగాను. చివరికి ఒక రాత్రి నా తాళపత్ర గ్రంథాలను వెతుకుతూ దొరికిపోయాడు. నన్ను చూసి ఏమాత్రం భయపడలేదు. సరికదా, నాకు కావలసింది నేనే స్వయంగా సాధించుకుంటున్నాను అన్నాడు. నేను నేర్పిన విద్యలన్నీ వృథా అగుగాక అని శపించాను. అందుకు వాడు నవ్వి, మీకే నేను విద్యలు నేర్పగల శక్తిమంతుణ్ణి. నేను సముద్రుడి కుమారుణ్ణి. కర్మవశాత్తు సువర్ణ కమలాల గ్రంథం ఈ కుటీరంలో చిక్కుబడిపోవటం వలన మారువేషంతో వచ్చాను. నీ శాపాలేవి నా విద్యలను పాడు చేయలేవు, ఎందుకంటే నేను నీ దగ్గర వచ్చి ఏమీ నేర్చుకోలేదు. ఇక ఇప్పుడు మీరు మర్యాదగా సువర్ణ కమలాల తాళపత్ర గ్రంథం తీసి ఇచ్చి ప్రాణరక్షణ చేసుకోండి అన్నాడు. అది అసంభవం అని అరిచాను. కానీ వాడు వెనక నన్ను నా భార్యను నానా హింసలు పెట్టి చివరకు విసిగిపోయాడు. అప్పటి సూర్యోదయం కావడంతో విద్యార్థుల కాలకృత్యాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక లాభం లేదనుకున్నాడు వాడు. రేపటి సూర్యోదయం చూస్తూనే మీరిద్దరు శిలలైపోదురుగాక అని శపించి అదృశ్యమైపోయాడు. వెంటనే నేను నా భార్య ఊపిరి బిగపెట్టి పడుతూ లేస్తూ ఇక్కడికి వచ్చాము. రేపటి సూర్యోదయం చూస్తూనే మేము శిలలుగా మారిపోతాము. మమ్మల్ని మనుషులుగా మార్చాలంటే మత్స్యగంధుడు సాధించదలుచుకున్న ఆ సువర్ణ కమలాలను సాధించి శ్రావణ కుమారుడు మాపై ఉంచినప్పుడే మా శాపం పోతుంది. ఎందుకంటే సువర్ణ కమలాల ప్రభావం అలాంటిది, ఎంతటి శాపాలనైనా పటాపంచలు చేసేస్తుంది. ఆ తాళపత్ర గ్రంథాలు ఎక్కడున్నది నీ చెవిలో చెబుతాను అన్నాడు. అనసూయాదేవి చెవి వగ్గగాని వివరమంతా చెప్పాడు విశ్వానందుడు. వెంటనే అనసూయాదేవి దాపుల ఉన్న పొరుగు మనుషులను పిలిచి వసంతోత్సవాలకెళ్లిన భర్తను అల్లుడిని పిలుచుకురమ్మని పంపింది. వసంతోత్సవాల పోటీలలో పాల్గొంటున్న శిష్యులతో ఉన్న ముకుందల వారి దగ్గరకు అనసూయాదేవి వెంటనే తిరిగి రమ్మన్న విషయం తెలియజేశారు. శిష్యులందరినీ వేడుకలలో పాల్గొని నింపాదిగా రమ్మని శ్రావణుడిని వెంట పట్టుకుని ఆగమేఘాల మీద ఆశ్రమానికి వచ్చాడు. అప్పటికే విశ్వానంద దంపతులు శిలలైపోయి ఉన్నారు. అనసూయాదేవి జరిగినదంతా చెప్పింది. తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయానికి మత్స్యగంధుడి మీద మండిపడ్డాడు శ్రావణుడు. ఎలాగైనా సువర్ణ కమలాలు సంపాదించి తన తల్లిదండ్రులను దక్కించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. తన చెల్లెలు కుటుంబానికి జరిగిన అన్యాయానికి కుమిలిపోయాడు ముకుందుడు. సువర్ణ కమలాల తాళపత్ర గ్రంథాలు ఎక్కడ ఉన్నది అల్లుడి చెవిలో చెప్పింది అనసూయమ్మ. మామగారు అనుగ్రహిస్తే నేను వెళ్లి తాళపత్ర గ్రంథాలను తీసుకువస్తాను అన్నాడు శ్రావణుడు. జాగ్రత్తగా వెళ్లిరా నాయన, త్వరగా వచ్చేసేయ్ అన్నాడు ముకుందుడు. అత్తమామల ఆశీర్వాదాలు పొంది బయలుదేరాడు శ్రావణ కుమారుడు. విశ్వానందుల ఆశ్రమానికి వచ్చాడు శ్రావణుడు. అక్కడ ఇప్పుడు ఎవ్వరూ లేరు. గురువు గారు లేకపోవడంతో రాజకుమారులంతా తమ తమ రాజ్యాలకు వెళ్లిపోయారు. కళకళలాడుతూ ఉండే కుటీరం ఈ 3 రోజులకే వెలవెలబోతోంది. మనస్సును నిలదొక్కుని నేరుగా పారిజాతపు చెట్టు దగ్గరికి వెళ్లి నిలిచాడు. వృక్షం నుంచి తూర్పు దిక్కుగా 10 అడుగులు వేసుకుంటూ వెళ్లి తన వెంట తెచ్చుకున్న పలుగుతో త్రవ్వసాగాడు. కాసేపటికి పలుగుకు ఏదో తగిలి లోహపు చప్పుడయ్యింది. వెంటనే పలుగును ప్రక్కన పెట్టి మిగిలిన మట్టిని పక్కకు జరిపి 1 అడుగు పొడవున ఉండి 2 అంగుళాల వెడల్పున ఉన్న బంగారపు నగిశీలు చెక్కబడిన పెట్టెను బయటికి తీశాడు. జాగ్రత్తగా మూతను పైకి తీశాడు. అందులో తాళపత్ర గ్రంథం చెక్కు చెదరకుండా ఉంది. ఆతృతను అణుచుకోలేక ఒక్కొక్క పత్రాన్ని పఠించసాగాడు. అందులో విషయాలన్నీ చాలా క్లుప్తంగా వ్రాసి ఉన్నాయి. అన్నింటినీ అర్థం చేసుకుని మళ్లీ తాళపత్ర గ్రంథాన్ని పెట్టెలో పెట్టి మూస్తూ ఉండగా ఎదురుగా ఎవరో నవ్వుతున్నట్టు గుర్తించి తల పైకెత్తి చూశాడు. ఎదుటి మనిషి రూపంలోని క్రూరత్వాన్ని గుర్తుపడుతూనే అతడే మత్స్యగంధుడు అయి ఉంటాడని అనుకున్నాడు. ఏమిటలా బిత్తరపోయి చూస్తున్నావు? నేనే మత్స్యగంధుణ్ణి. నువ్వు వచ్చి తాళపత్ర గ్రంథాలు ఎక్కడ ఉన్నది వెలికి తీస్తావని నాకు తెలుసు. అందుకనే నీ తండ్రికి శాపం ఇస్తూ గడువు కూడా ఇచ్చాను. అంతా నేను అనుకున్నట్టే అయ్యింది. ఆ గ్రంథాన్ని మర్యాదగా నాకు ఇచ్చేసేయన్నాడు. ఛీ నీచుడ, గురుద్రోహి, నిన్నెవ్వరూ క్షమించరు. ఈ గ్రంథం నీ చేతికి ఇవ్వనే ఇవ్వను. నేను ఆ సువర్ణ కమలాలు సంపాదించిన తల్లిదండ్రులకు యథారూపాలు కలగజేస్తాను, కోపంగా పలికాడు శ్రావణ కుమారుడు. నీకింకా ఆశలు ఉన్నట్టున్నాయే. నువ్వు గ్రంథం ఇచ్చేదేమిటి? నేనే తీసుకుంటాను. నీ తల్లిదండ్రుల శాపం తీర్చేందుకు పాటుపడతానన్నావుగా. ఇహ ముందు నీ శాపం తీరే మార్గం వెతుక్కో. ఈ క్షణం నుంచి నువ్వు కప్పగా మారిపోదువుగాక అని శపించాడు. అంతే, మరుక్షణంలో శ్రావణ కుమారుడు కప్పగా మారిపోయాడు. మత్స్యగంధుడు ఏకంగా నవ్వుతూ, మాటలు తెలిసిన కప్పగా ఎగురుకుంటూ వెళ్లి ఊరంతా నీ కథను చెప్పుకుని ఏడువు అంటూ తాళపత్ర గ్రంథం ఉన్న బంగారపు పెట్టెను అందుకుని మాయమైపోయాడు. నిస్సహాయ స్థితిలో తిరిగి మామగారి ఊరి దారి పట్టాడు కప్పగా మారిన శ్రావణ కుమారుడు. కప్ప మాట్లాడడం చూసి ముందు ఆశ్చర్యపోయిన ఆ తర్వాత శ్రావణ కుమారుడే కప్పగా శాపం పొంది వచ్చాడని తెలుసుకుని ముకుందల వారు అనసూయాదేవి గుళ్ళున ఏడ్చారు. మామయ్య, ఇదిప్పుడు ఏడుపులకు సమయం కాదు. నేను గ్రంథమంతా చదివాను. అందులోని వివరాలన్నీ తూచా తప్పకుండా నాలో పదిలంగా దాచుకున్నాను. నిన్ననే పౌర్ణమి వెళ్ళింది కాబట్టి మత్స్యగంధుడి యజ్ఞం వచ్చే పౌర్ణమి నాడే ఆరంభమవుతుంది. విద్యారణ్య పర్వతాలలో ఉన్న కుంభేశ్వర గుహలోని కాళికామాతను ప్రసన్నం చేసుకుని సువర్ణ కమలాలను పొందాలంటే విజయపురానికి రాజైన విజయవర్మ కుమార్తె సుధాదేవిని బలి ఇవ్వాలని గ్రంథంలో వ్రాసి ఉంది. అది ఆమె అవివాహిత అయిన పక్షంలోనే బలికి పనికి వస్తుంది. ఆమెకు వివాహమైపోతే మళ్లీ అలాంటి కన్య వచ్చే యుగంలో ఎక్కడ పుట్టేది వివరంగా వ్రాసి ఉంది. కాబట్టి నేను వెంటనే విజయపురానికి వెళ్లి సుధాదేవిని వివాహం చేసుకుని ముందు ఆమె ప్రాణాలు కాపాడడం ఎంతైనా అవసరం. సుధాదేవి వివరాలన్నీ తాళప్రత్త గ్రంథంలో మహామర్మార్థాలతో వ్రాయబడి ఉంది. అవన్నీ మత్స్యగంధుడు అర్థం చేసుకునేందుకు ఖచ్చితంగా కాలం పడుతుంది. ఇహ నాకు సెలవిప్పించండి అన్నాడు శ్రావణుడు. నాయన, మనకు కష్టాలన్నీ ఒక్కసారిగా ముంచుకువచ్చాయి. ధైర్యాన్ని విడనాడక ఎన్ని కష్టాలు ఎదురోర్చినా కార్యసూర్యుడిపై ముందుకే అడుగువేయి అంటూ భార్యాభర్తలు దీవించి శ్రావణుడిని విజయపురానికి పంపారు. శ్రావణుడు ఏ ఆటంకం లేకుండా విజయపురం చేరాడు. మహారాజా, ఇది నా కథ అన్నాడు శ్రావణుడు. శ్రావణ కుమార, నీ కథ వింటుంటే నా హృదయం తరుక్కుపోతుంది. ఇందులో నాకు అర్థం కానిది ఏమిటంటే, సుధాదేవిని బలి ఇస్తేనే కదా సువర్ణ కమలం లభించేది. సుధాదేవిని నువ్వు పెళ్లి చేసుకుని ఆమె ప్రాణాలు కాపాడుతానంటున్నావు. ఆ తర్వాత నీ శాపం, నీ తల్లిదండ్రుల శాపం ఎలా పోతుంది? అడిగాడు మహారాజు విజయవర్మ. మీ సందేహం సబబమైనదే మహారాజా. దైవం కల్పించిన విచిత్రం ఏమిటంటే, స్త్రీ అయితే మీ అమ్మాయి సుధాదేవి ఎలా బలికి సరిపోతుందో అదేవిధంగా పురుషుడైన సముద్రుడి కుమారుడు మత్స్యగంధుడు బలికి సరిపోతాడని గ్రంథంలో వ్రాసి ఉంది. అందుకనే ఏ పాపం ఎరుగని మీ అమ్మాయిని కాపాడి మత్స్యగంధుడినే కాళికాదేవికి బలి ఇవ్వదలిచాను అన్నాడు. మత్స్యగంధుడు సామాన్యమాడువుడు కాడుగా, నువ్వెలా అతన్ని కాళికామాతకు బలి ఇవ్వగలవు అన్నాడు మహారాజు. అదే నేను ఆలోచిస్తున్నాను. అపాయానికి ఉపాయం ఖచ్చితంగా ఉంటుందని మనకంతా తెలిసిందే. ఏదో ఒక మార్గం ఆలోచించి ఆచరించి వచ్చే పౌర్ణమి నాటి నడిరేయికంతా మీ అమ్మాయిని తీసుకువస్తాను అన్నాడు శ్రావణుడు. విజయంతో తిరిగిరా నాయనా అన్నాడు మహారాజు. శ్రావణుడు రాజదంపతుల దగ్గర సెలవు తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. శ్రావణుడు గంతులు వేసుకుంటూ ముకుందల వారి ఆశ్రమానికి వచ్చాడు. ఏం జరిగింది అంటూ అత్తామామలు ఆతృతగా ప్రశ్నించారు. అప్పటి వరకు జరిగిన విశేషాలన్నీ వాళ్లకు చెప్పి దైవం ఇంకా అనుకూలించనందుకు నిట్టూర్చాడు శ్రావణుడు. మామగారు, మీరు చాలామంది మహాత్ములను గురించి విని ఉంటారు, అలాంటి వారెవరైనా ఎక్కడ ఉన్నది తెలిసి ఉంటే నాకు చెప్పండి అడిగాడు. నాయన, నేను ఎంతో మందిని గురించి మరెంతో మంది చెప్పగా విని ఉన్నాను, కానీ నాకు వాళ్ళందరి గొప్పతనాల మీద నమ్మకం లేదు. కానీ నాకు గురువుల గారైన సదానందల వారి తండ్రి అయిన చిదానందల వారికి ఒక స్నేహితుడు ఉండేవారు. ఆయన పేరు అష్టధారి. ఆయన బహుకాలం తపస్సు చేసి మరణం లేకుండా చేసుకున్నారని అంతా చెప్పుకునేవారు. ఆయనకు నిజంగా మహత్వం ఉందని నాకు తెలుసు. ఆరావళి పర్వతాలపైన ఆయన ఆశ్రమం ఉంది. నువ్వు ఆయనను కలుసుకుని నీ కష్టం చెప్పుకుంటే ఆయన తప్పకుండా కనికరం చూపుతారని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. మనం మన కుటీరం దగ్గరగా ప్రవహిస్తున్న నదిలో పడవపై వెళదాం. ఆ నది ఆరావళి పర్వతాల వైపు ప్రవహిస్తుంటుంది అన్నాడు ముకుందుడు. అలాగే మామయ్యా, వెంటనే బయలుదేరదాం అన్నాడు శ్రావణుడు. ముకుందుడు వెంటనే పడవలు నడిపే జాలరీలను పిలిపించి ప్రయాణానికి మంచి పడవను ఏర్పాటు చేశాడు. అనసూయమ్మ ఫలాలను పడవలో ఉంచింది. మార్గమధ్యంలో ముకుందుడు శ్రావణుడు భుజించేందుకు పడవ నదిలో ప్రయాణించడం ప్రారంభించింది. పడవ నడిపే జాలరి మంచి యువకుడు కావడంతో చలాకీగా తెడ్డు వేస్తున్నాడు. 2 రోజుల ప్రయాణంతో పడవ ఆరావళి పర్వతాలున్న చోటకు చేరుకుంది. జాలరిని పడవ దగ్గరే ఉండమని చెప్పి కప్పరూపములను శ్రవణుడు ముకుందుడు పర్వతాన్ని ఎక్కసాగారు. అతి కష్టం మీద వారు అష్టధారి ఆశ్రమం కనుక్కోగలిగారు. అక్కడంతా ప్రశాంతంగా ఉంది. ఆశ్రమంలో అడుగు పెడుతూనే వారికి మామిడి వృక్షం క్రింద జింక చర్మం పరుచుకుని తపస్సు చేసుకుంటున్న కడువృద్ధుడు కనిపించాడు. శ్రావణ కుమార, ఈ మహానుభావుడే అష్టధారి. ఆయన నిష్ఠకు భంగం కలిగించక మనమీ దాపునే కూర్చొని వేచి ఉందామన్నాడు ముకుందుడు. అలాగే మేమయ్యా అని మామతో కలిసి చెట్టు నీడకు చేరాడు శ్రావణుడు. ఇక్కడెక్కడా నరసంచారమే కనిపించడం లేదు, కానీ క్రూరముగాల అలికిడి కూడా లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంది. ప్రకృతి మాత కరుణ ఇక్కడ సమృద్ధిగా కానవస్తోంది. ఏ వృక్షం చూసినా ఫలభారంతో నేలకు తాకుతోంది. జింకలు చిలుకలు సయ్యాటలాడుతున్నాయి. జీవితాంతం ఇక్కడే ఇలాగే ఉండిపోతే బాగుండుననిపిస్తోంది మామయ్య, చుట్టూ చూస్తూ తన్మయత్వం చెందుతూ అన్నాడు శ్రావణుడు. నీ శాపం పోయిందంటే అలాగే వచ్చి ఇక్కడే ఉండువు గాని అన్నాడు ముకుందుడు. ఎవరు నాయనలారా మీరు? అప్పుడే కళ్ళు తెరిచిన అష్టధారి ఎదురుగా కనిపించిన వారిని ప్రశాంతంగా అడిగాడు. స్వామి, నా పేరు ముకుందుడు. నేను నా చిన్నతనాన మిమ్మల్ని దర్శించి ఉన్నాను. ఇతను నా మేనల్లుడు శ్రావణ కుమారుడు. మీ సహాయార్థమై వచ్చాం. వినయంగా లేచి నమస్కారం చేస్తూ పలికాడు. ఏ సహాయం కావాలో చెప్పండి, అభయం ఇస్తున్నట్టు చిరునవ్వు నవ్వుతూ అడిగాడు అష్టధారి. కప్పరూపంలో ఉన్న శ్రావణుడే ముందుకు వచ్చి తన యావత్తు కథను చెప్పాడు. విధి మీ కుటుంబానికి చాలా అన్యాయం చేసింది నాయన. నేను చేయవలసిన సహాయం ఏమిటో చెప్పండి, శ్రావణ కుమారుని మీద జాలపడుతూ అడిగాడు అష్టధారి. సముద్రుడి కుమారుడైన మత్స్యగంధుడిని సంహరించే ఉపాయం చెప్పండి అడిగాడు శ్రావణుడు. అష్టధారి గడియసేపు కళ్ళు మూసుకుని ఏదో ధ్యానించి ఆ తర్వాత కళ్ళు తెరచి, నాయనలారా, మత్స్యగంధుడిని సంహరించడం సామాన్యమైన విషయం కాదు. అతడి ప్రాణాలు అతడిలో లేవు. సముద్రుడు కొడుకును ప్రాణభయం లేకుండా ఉండేందుకు గాను అతడి ప్రాణాలను తీసి ఒక ముత్యపు భరణిలో పొదిగి నల్ల సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవిలోని మర్రి చెట్టు తొర్రలో దాచి ఉంచాడు. ఆ దీవి నిండా భయంకరమైన గండభీరుండ పక్షులు ఉన్నాయి. అక్కడికి మానవ మాతృలు చేరుకోవడం అసంభవం. నల్ల సముద్రంలో కదిలే పర్వతపు రాళ్లు ఉండడం వలన ఎవ్వరూ ఆ సముద్రంలో ప్రయాణించరు. ఇంతటి కష్టమైన కార్యం నువ్వు సాధించుకురాగలవా? శ్రావణకుమారుని ప్రశ్నించాడు. స్వామి, నిండా మునిగిన వాడికి చెలి ఏమిటి? కష్టాలలో ఎప్పుడూ మునిగేపోయాను. ఇప్పుడు క్రొత్తగా రాబోయే కష్టాలకు భయపడేంతటి సున్నిత స్థితిలో నా హృదయం లేదు. కాబట్టి వెళ్లేందుకు మార్గం ఏమిటో సెలవిస్తే బయలుదేరుతాను. తన్న తల్లిదండ్రుల శాపాన్ని విముక్తి చేయలేని కుమారుడు ఉన్నా లేకున్నా ఒక్కటే, విజయం పొందగలిగితే మా తల్లిదండ్రులను శాప విముక్తుల్ని చేస్తాను. లేని పక్షంలో నేను తిరిగి రాకపోవడమే మేలుగా భావిస్తాను. దృఢ సంకల్పంతో పలికాడు శ్రావణుడు. నాయన, నీకు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమకు నా ఒళ్ళు జలధరించుతోంది. నీకున్న దృఢ సంకల్పం నన్ను ముగ్ధుని చేసింది. నా దగ్గర ఎగిరే పావుకోళ్లు ఉన్నాయి, అవి నీకు ఇస్తాను. వాటిని ధరించి ఆకాశ మార్గాన నల్ల సముద్రం దాటి రాత్రి సమయంలో గండభేరుండాలని నిద్రించే సమయంలో బర్రి చెట్టు తరలోని ముత్తపు బర్రెను తీసుకురా అన్నాడు. మహానుభావ, మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను అంటూ అష్టధారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు ముకుందుడు. నా దగ్గర ఉన్న పావుకోళ్లను నీలాగే కార్యార్థి అయి నా దగ్గరకు వచ్చిన శంకరుడనే ముని ఒకడి దగ్గర ఉన్నాయి. అతడి తల్లికి జబ్బు చేస్తే మృత సంజీవిని మూలిక తీసుకురావడానికి సంజీవిని పర్వతం దగ్గరకు వెళ్లేందుకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అతగాడు ఇటుకేసి రాలేదు. నాకు పావుకోళ్లతో అవసరం లేదు కాబట్టి వెళ్లి అడిగి తెచ్చుకోలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది. శంకరుడి కుటీరం ఉన్న చోటు చెబుతాను, వెళ్లి తీసుకురాగలవా? శ్రావణుడిని అడిగాడు. వివరం చెబితే వెళ్లి తీసుకువస్తాను స్వామి అన్నాడు. అతడు పాతాళలోకవాసి. అతడి ఇంటికి వెళ్లాలంటే నువ్వు పాతాళానికి వెళ్ళాలి. ఈ పర్వతాలలో ఒక పర్వతం అగ్నిపర్వతం. అందులో ఎడతెగక నిప్పు మండుతూనే ఉంటుంది. అందులో నుంచే పాతాళానికి దారి ఉంది. నిష్కళంకమైన మనస్సుతో అందులోకి దూరితే సరాసరి పాతాళానికి చేరుతుంది అన్నాడు. నిప్పుకు నీరుకు భయపడే స్థితిలో ఇప్పుడు లేను. ఆ పర్వతం ఏదో చూపండి, ధైర్యంగా అడిగాడు శ్రావణుడు. చాలా సంతోషం నాయన, రా చూపుతాను అని ముందుకు అడుగులు వేయసాగాడు అష్టధారి. ముకుందుడు శ్రావణుడు ఆయన్ను అనుసరించారు. అష్టధారి ఆశ్రమం ఉన్న కొండ అంచుకు తీసుకెళ్లాడు. క్రిందికి చూడు నాయన అన్నాడు. శ్రావణుడు అంచు నుంచి క్రిందికి తొంగి చూశాడు. తామున్న కొండ చర్య అంచుకన్నా కొంచెం తక్కువగా ఉంది. బహుశా ఒక అడుగు తక్కువగా ఉందని అంచనా వేశాడు ముకుందుడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అంతగా మండుతున్న నిప్పు నుంచి సెగ రానే రావటం లేదు. అంతా బహు విచిత్రంగా అనిపించసాగింది. నాయన, ఇదే పాతాళానికి ద్వారం. దైవాన్ని ప్రార్థించుకుని నిర్మలమైన మనస్సుతో దూకు అన్నాడు అష్టధారి. అలాగే స్వామి అని ముకుందలవాడి వైపు తిరిగి, మామయ్య, ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. పాతాళలోకంలో శంకరుడిని కలుసుకుని పావుకోళ్ళు తీసుకువస్తాను. నువ్విక వెనక్కి తిరిగి వెళ్లవచ్చు, అత్త ఎదురుచూస్తూ ఉంటుంది అన్నాడు. శ్రావణ, నువ్వు పాతాళలోకం నుంచి ఎగిరే పావుకోళ్లతో క్షేమంగా పైకి రాగానే నేను బయలుదేరుతాను. అంతవరకు ఈ అంచునే కూర్చొని ఉంటాను అన్నాడు ముకుందుడు. సరేనని భగవంతుడిని ధ్యానించుకుని నిర్మలమైన మనస్సుతో కప్పరూపంలో ఉన్న శ్రావణుడు ఎగిరి నిప్పుల మధ్యకు దూకాడు. నిప్పుల వేడి శరీరానికి ఏమాత్రం తగలనే లేదు. ఏదో సొరంగ మార్గంలో జారుతున్నట్టు జారిపోతున్నాడు. అలా పోయి పోయి చివరకు వెలుతురుని నిండిన ప్రదేశంలో పడ్డాడు. వెంటనే అతని దగ్గరకు కాపలాభటులుగా ఉన్న ఇద్దరు మనుషులు పరిగెత్తుకు వచ్చారు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావో ప్రశ్నించారు. నా పేరు శ్రావణ కుమారుడు. శాపవశాత్తు కప్పగా జీవిస్తున్నాను. నన్ను అష్టధారి అనే మహానుభావుడు శంకరుడి దగ్గరగా ఉన్న ఎగిరే పావుకోళ్లను తీసుకువచ్చేందుకు పంపారు అంటూ తను వచ్చిన వివరాన్ని చెప్పాడు. మీరు గురుదేవుల కుమారుడైన శంకరుల వారి కోసం వచ్చారా? రండి, వారి ఇంటికి తీసుకువెళతామంటూ ముందుకు నడవసాగారు. వాళ్ళు ఒక భవనం ముందుకు వచ్చి ఆగారు. ఒకడు వెళ్లి భవనపు తలుపును తట్టాడు. ఒక పరిచారిక వచ్చింది. శంకరుల వారిని కలిసేందుకు అష్టధారి గారి దగ్గర నుంచి శ్రావణ కుమారులు వచ్చి ఉన్నారని చెప్పు అన్నాడు భటుడు. అలాగే అంటూ పరిచారిక మళ్లీ తలుపు వేసుకుని వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత తలుపు తీసి లోపలికి శ్రావణ కుమారుల వారిని తీసుకురమ్మన్నారు అని భటులతో చెప్పింది. లోపలికి వెళ్ళండి, మీకు కాపలా కాయవలసిన అవసరం మాకు లేదు అంటూ వాళ్లు వెనుదిరిగి వెళ్లిపోయారు. శ్రావణ కుమారుడంటే మనిషిని అంతవరకు అనుకుంటున్న పరిచారిక కప్ప కదిలి లోపలికి రావడం చూసి గతుక్కుమన్నది. అయినా కంగారు పడక దారి చూపించసాగింది. శ్రావణ కుమారుడికి అక్కడ ఉన్న సంపదను చూసి మతిపోయినంత పనయింది. భవనమంతా బంగారంతో కట్టబడి అక్కడక్కడ అలంకరణకుగాను మణులు ముత్యాలు కెంపులు పొదగబడి ఉన్నాయి. సంపద మూలమూలలకి రాసురాసులుగా పోసి ఉంది. శ్రావణ కుమారుడి కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్న శంకరుడు కప్ప రావడం చూస్తూనే లేచి నిలబడి ఆశ్చర్యంగా చూడసాగాడు. శంకరుల వారికి అభినందనం, నేను అష్టధారి గారి పంపగా వచ్చాను అన్నాడు శ్రావణుడు. అష్టధారి గారు కుశలంగానే ఉన్నారుగా, ఏమిటి విశేషం అని అడిగాడు. అష్టధారి గారు ఎగిరే పావుకోళ్లు మీ దగ్గర ఉన్నాయన్నారు, వాటిని తీసుకురమ్మని నన్ను పంపారన్నాడు శ్రవణుడు. మిత్రమా, నాకు వచ్చిన సంకట పరిస్థితి విరోధికి కూడా కలగకూడదు. నా తల్లికి మృత సంజీవిని తీసుకురాగలిగాను గాని అష్టధారి గారు పావుకోళ్లు తీసుకున్న తర్వాత తిన్నగా సంజీవిని పర్వతం చేరుకుని సంజీవిని మూలిక తీసుకుని తల్లికి ప్రమాద పరిస్థితి అని తెలిసిన వాడిని కావడం వల్ల నేరుగా పాతాళలోకానికి వచ్చేశాను. అప్పుడు పాతాళాన్ని ఏలే చక్రవర్తి మా ఇంటికి మా తల్లిగారిని చూసేందుకు వచ్చి ఉన్నారు. అందరి ముందు సంజీవినితో నడుచుకుంటూ నా తల్లి దగ్గరికి వెళ్లి ఆమెను తాకించాను. మరుక్షణంలోనే ఆమె ఆయురారోగ్యాలతో కళకళలాడుతూ లేచి కూర్చుంది. అప్పుడు అందరికీ జరిగిన కథ చెప్పాను. మా చక్రవర్తికి వెంటనే ఆ ఎగిరే పావుకోళ్ల మీద మనస్సు పుట్టింది. అవి తనకు కావాలని అడిగాడు. అయినా నేను వాటిని తీసుకువెళ్లి అష్టధారి గారికి అప్పచెప్పాలన్నాను. ఒకసారి తొడుక్కుని కాసేపు విహరించి మళ్లీ నీకు ఇచ్చేస్తానన్నాడు. గత్యంతరం లేక ఆయన ఒకసారి వేసుకునేందుకు నా దగ్గర ఉన్న ఎగిరే పావుకోళ్లు ఇచ్చాను. అవి వేసుకుని పైకి ఎగిరిన మహారాజు నేరుగా తన అంతఃపురానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను ఎన్నిమార్లు వెళ్లి అడిగినా ఆయన నాకు ఆ పావుకోళ్లు తిరిగి ఇవ్వలేదు. చక్రవర్తిగా అరవటం వలన నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను. అందువలననే అష్టధారి గారికి ఉత్త చేతులతో వెళ్లలేక ఆయన దగ్గరకు రాలేదు. ఇప్పుడేం చెయ్యాలో నాకు పాలు పోవడం లేదన్నాడు శంకరుడు. మిత్రమా, నన్ను మీ చక్రవర్తి దగ్గరికి తీసుకువెళ్ళు, నేనే ఆయనతో స్వయంగా మాట్లాడతాను అన్నాడు శ్రావణుడు. సరే వెడదాం పదా అంటూ ముందుకు దారి తీశాడు శంకరుడు. ఇద్దరు రాజుగారి మందిరం చేరుకున్నారు. మహా చక్రవర్తి గారు మహారాణితో ఉద్యానవనంలో ఉండగా శంకరుడితో కలిసి శ్రావణుడు వాళ్ల ముందుకు వెళ్ళాడు. మహాప్రభు, ఇతని పేరు శ్రావణ కుమారుడు, శాపవశాన కప్పగా జీవిస్తున్నాడు. అష్టధారి గారు ఆయన పావుకోళ్లను తీసుకురావలసినదిగా చెప్పి ఈ శ్రావణుడిని నా దగ్గరకు పంపారు. నేను మీ అభిప్రాయం తెలుసుకునేందుకు అతన్ని తీసుకువచ్చాను అని వినయంగా పలికాడు శంకరుడు. అష్టధారి పండు ముదుసలి, అతగాడికి పావుకోళ్లను ధరించే స్పాటి శక్తి కూడా లేదు. ఆయనకెందుకు ఈ పావుకోళ్లు? శ్రావణ కుమారుని ప్రశ్నించాడు మహారాజు. మహాప్రభు, ఆ పావుకోళ్లతో ఆయన కట్టి విధమైన అవసరం లేదు. ఉన్న అవసరమంతా నాకే. ఆయన నా కథ విని నా మీద జాలిపడి లోక కళ్యాణార్థం నాకు పావుకోళ్లు ఇస్తానన్నారు అన్నాడు. ఏమిటి నీ కథ? కథలంటే చెవి కోసుకుని వాడిలా అడిగాడు మహారాజు. శ్రావణ కుమారుడు తన కథనంతా వివరంగా చెప్పాడు. కనీసం తన కథ అయినా విని జాలిపడి పావుకోళ్ళు ఇస్తాడన్న ఆశతో ఉన్నాడు శ్రావణుడు. సముద్రుడి కుమారుడైన మత్స్యగంధుడి ప్రాణాలు తీసేందుకు పావుకోళ్ల కోసం వచ్చావని చెబుతున్నావుగా. నిరభ్యంతరంగా వెంటనే తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా వాడిని అంతం చెయ్యి. వాడి మూలంగా పాతాళ నదులన్నీ భూమిపైకి పొంగేందుకు భయపడుతున్నాయి అన్నాడు పాతాళలోకపు చక్రవర్తి. సంతోషం మహారాజా, మీ మేలు ఎన్ని జన్మలకైనా మరచిపోను అన్నాడు శ్రావణుడు. వెంటనే చక్రవర్తి భటులను పిలిచి పావుకోళ్ళు ఎక్కడ ఉన్నది చెప్పి తీసుకురమ్మన్నాడు. శ్రావణ కుమార, నీ కష్టాలన్నీ గట్టెక్కి నువ్వు సంతోషంగా ఉండాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాం అన్నాడు చక్రవర్తి. భటులు పావుకోళ్ళను తీసుకువచ్చారు. ఇవిగో పావుకోళ్ళు, వీటిని ధరించి అష్టధారి గారి ఆశ్రమంలో ఉండాలని మనస్సులో ధ్యానించుకో. కనురెప్పపాట కాలంలో అక్కడ ఉంటావు అన్నాడు. కప్పగా ఉన్న శ్రావణ కుమారుడు వాటిని కాళ్లకు ధరించి చక్రవర్తి దగ్గర శంకరుడి దగ్గర వీడ్కోలు తీసుకుని అష్టధారి గారి ఆశ్రమంలో ఉండాలని అనుకున్నాడు. కన్నుమూసి తెరిచేంతలో కొండచర్యపై ఉన్నాడు. శ్రావణుడిని చూస్తూనే మేనమామ ఆనందంగా వచ్చి, నువ్వు క్షేమంగా వచ్చావు, ఇక నాకు దిగుల్లేదు, ఆనందంగా తిరిగి ఇంటికి వెడతాను, అన్ని పనులు త్వర త్వరగా పూర్తి చేసుకుని మా దగ్గరకు సువర్ణ కమలాలతో తిరిగిరా అని ఆశీర్వదించాడు. నాయన శ్రావణ కుమార, అక్కడి విశేషాలేమిటి అని అడిగాడు అష్టధారి. పాతాళలోకంలో జరిగినవన్నీ వివరంగా చెప్పాడు శ్రావణుడు. మహానుభావ, నాకు అనుమతి ఇస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను. నదీ తీరాన జాలరి పడవ దగ్గర ఎదురుతన్నులు చూస్తూ ఉంటాడు. ఇంట్లో నా భార్య ఏ విషయమో తెలియక కంగారు పడి ఉంటుంది, కాబట్టి వెళ్ళి వస్తాను. మీ దయవలన శ్రావణుడికి ఇంకే విధమైన కష్టాలు దాపురించమని అనిపిస్తోంది అన్నాడు ముకుందుడు. వెళ్ళిరా నాయన అన్నాడు అష్టధారి. ఇద్దరి వద్ద సెలవు తీసుకుని కొండదారి వెంట నడుచుకుంటూ వెళ్లిపోయాడు ముకుందుడు. శ్రావణ కుమార, చీకట్లు ముసురుకుంటున్నది, ఇక నీవు బయలుదేరి నల్ల సముద్రంలోని దీవిని చేరుకోవడానికి ఇదే అనువైన సమయం. చీకటి వేళలో పొరపాటున ఏ గండభేరుండ పక్షిపైనో కాలు వేశావంటే మాత్రం బ్రతికి బయటపడడం అసంభవం. కాబట్టి దీపపు కాంతి లాంటి వెలుగు నీకు ఎంతైనా అవసరం. దీపాన్నే వెంట తీసుకువెళ్లి దాన్నొక చేతితో పట్టుకుని రెండవ చేతితో మాత్రమే మర్రి చెట్టు త్వరలో వెదికి ముత్యపు భరణను పట్టుకురావడానికి వీలు కాదు. కాబట్టి నా మిత్రుడైన అనంతుడి దగ్గరికి వెళ్లి అతడి దగ్గర ఉన్న స్వయం ప్రకాశపు మణిని తీసుకుని అదే త్రోవన నల్ల సముద్రం చేరుకో. అనంతుడి ఆశ్రమం వింధ్య పర్వతాలలో ఉంది. పావుకోళ్ల మహిమతో నువ్వు వెంటనే అక్కడికి చేరుకోగలవు. బయలుదేరు నాయన. నీవు పావుకోళ్లు ధరించడం కూడా చాలా కష్టమైన పని అని నాకు తెలుసు. అవి మహిమ కలిగినవి కాబట్టి
నీ కప్పపాదం వాటిని తాకినంత మాత్రాన ప్రయాణం ప్రారంభిస్తాయి. దానికైనా సులువైన పద్ధతి ఏమిటంటే నువ్వు ఒక్క పావుకోడుపై కూర్చుంటే చక్కగా ప్రయాణం చేయవచ్చు అన్నాడు అష్టధారి. అలాగే స్వామి అని శ్రావణుడు ఒక పావుకోడుపై కూర్చున్నాడు. వెళ్ళి వస్తాను స్వామి అన్నాడు. శుభప్రాప్తిరస్తు అన్నాడు అష్టధారి. పావుకోడు కప్పను తీసుకుని ఆకాశ మార్గాన బయలుదేరింది.
చీకట్లను చీల్చుకుంటూ పావుకోడు మనోవేగంతో వింధ్యాపర్వత పంక్తులు చేరుకుంది. మరుక్షణంలో ఒక ఆశ్రమం ముంగిట వాలింది. రాత్రి కావటంతో అంతా నిద్రలోకి ఒదిగి ఉన్నారు. శ్రావణుడు ఆశ్రమపు తలుపు తట్టాడు. ఎవరు అంటూ ఒక పండు ముసలివాడు వచ్చి తలుపు తీశాడు. స్వామి, నేను అష్టధారి గారి పంపగా అనంతుల వారిని కలుసుకునేందుకు వచ్చానన్నాడు. నా స్నేహితుడు అష్టధారి పంపగా వచ్చావా నాయన? నేనే అనంతుణ్ణి. అవసరం ఏమిటి అని అడిగాడు. మీ వద్ద స్వయం ప్రకాశమణి ఉందని, దాన్ని అడిగి తీసుకుని నా కార్యం సానుకూలం చేసుకోమని అష్టధారి గారు పావుకోడులో నన్ను ఇక్కడికి పంపారన్నాడు శ్రావణుడు. అంతటి అవసర కార్యం ఏమిటి నాయనా అని అడిగాడు. శ్రావణుడు వివరంగా తన కథనంతా చెప్పుకొచ్చాడు. స్వయం ప్రకాశపమణి తనకెంత ఉపయోగిస్తుందో మరీ వివరంగా చెప్పాడు. ఒక మంచి కార్యానికి 10 మంది సహాయం చేయడం ఎంతైనా అవసరం కాబట్టి ఇప్పుడే మణిని తీసుకొచ్చి వేస్తాను, విజయం సాధించిన ఆయన అన్నాడు.
లోనికి వెళ్లి గోళీకాయంత మణిని తీసుకువచ్చాడు. దాని ప్రకాశంతో ఆ చుట్టుప్రక్కల వెలుతురు నిండుకుంది. నాయన, దీన్ని నువ్వు పట్టుకుని తీసుకువెళ్లలేవు కాబట్టి ఈ మణిని నీ వీపు మీద పెట్టి పలచని గుడ్డ వీపు వైపు నుంచి పొట్ట అడుగుకి కట్టి పెడతాను. నీ పనులకి ఎలాంటి అంతరాయం ఉండదు. పైగా గుడ్డ పలుచగా ఉండడం వలన ప్రకాశమైన వెలుగు వస్తూనే ఉంటుంది అన్నాడు. అలాగే స్వామి అన్నాడు శ్రావణుడు. అనంతుడు మళ్లీ లోనికెళ్లి పలచని గుడ్డ పీలికతో తిరిగి వచ్చాడు. కప్పను చేతిలోకి తీసుకుని ప్రక్కనే ఉన్న తిన్నపైన కూర్చున్నాడు. కప్ప వీపు పైన మణిని ఉంచి భద్రంగా మెల్లగా గుడ్డని కట్టాడు. స్వామి, వెళ్లి వస్తాను. పౌర్ణమి సమీపించింది కావున నేను ముత్యపు భరణిని తీసుకుని నేరుగా అష్టధారి గారిని చేరుకుంటాను. ఆ తర్వాతనే మీకు మణిని తిరిగి తీసుకువచ్చి ఇస్తాను. ఆలస్యానికి ఆగ్రహించరు కదా అని అడిగాడు. గ్రద్దచే చీల్చబడి కొన ఊపిరితో నా ఆశ్రమానికి ఒక నాగకుమారుడు లోగడ వచ్చాడు. అతడి గాయాలకు తగు సపర్యలు చేసి అతడి ప్రాణం నిలిచేందుకు సేవలు చేశాను. కొంతకాలానికి అతడికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. నేను చేసిన సేవలకు గుర్తుగా నాకీ మణిని ఇచ్చి వెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మణితో నాకు అవసరం కలగలేదు. అక్కరకు రాని వస్తువు ఎంత విలువైనప్పటికీ ఏమిటి ఫలితం? ఇంతకాలానికి నా దగ్గర ఉన్న మణి ఒక సత్కార్యానికి ఉపయోగపడుతుందని తెలుసుకుని చాలా ఆనందిస్తున్నాను. నీ అవసరం తీరిన తర్వాతే నాకు నింపాదిగా తెచ్చివ్వవచ్చు. కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు అనంతుడు. మీ మంచి మనస్సుకు నా అభినందనలు. పరుల మేలు కోరే మీలాంటి మహానుభావులు ఉండడం వలననే నాలాంటి వారికి ఇంకా బ్రతకగలిగే అవకాశం ఉంది అన్నాడు. వెళ్ళిరా నాయన అన్నాడు అనంతుడు. కప్ప పావుకోడులో దూరి నల్ల సముద్రం వైపు ప్రయాణం చేసింది. నల్ల సముద్రం పైన ఆకాశ గమనం చేస్తూ క్రిందకు చూస్తే అంతా కాటుకమయంలా ఉంది తప్ప ఇంకేమీ కనిపించడం లేదు శ్రావణ కుమారుడికి. మణి సహాయంతో మర్రి చెట్టు వైపు చూశాడు. అది మహాభయంకరమైన ఊడల మర్రి. శాఖోపశాఖలుగా చీలి మొదలంతటి ఊడలు దిగి మైలు దూరం వరకు పరుచుకుని ఉంది. ఆ దీవి కేవలం మర్రి చెట్టు పరుచుకున్నంత వరకే ఉన్నది. ఆ తరువాత సముద్రంలోని నల్లటి నీటి అలలు దీనిని భయంకరంగా తాకుతూ ఉన్నాయి. అలల మోత చెవులు చిల్లులు పడేలా ఉంది. కాలు మోపే సందు కూడా లేకుండా గండభేరుండ పక్షులు పడుకుని ఉన్నాయి. పగలంతా ఆహారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చి ఉండడం వలన అవి అలసి నిద్రపోతున్నాయి. మణి వెలుగులో పావుకోడులో నేలపైన దిగకుండా మర్రి చెట్టు మొదల చుట్టూ తిరగసాగాడు శ్రావణ కుమారుడు. అతడికి ఒకచోట చిన్ని తొర్ర కనిపించింది. అది శ్రావణుడు పావుకోడుతో సహా పట్టేలా ఉంది. వెంటనే పావుకోడుతో సహా చెట్టు తొర్రలోకి వెళ్ళాడు. ఆ తొర్ర లోపలికి వెళుతున్న కొద్దీ విశాలమవుతూ పోతూ ఉంది. అలా అలా పోయి చూసేసరికి అక్కడంతా ధగధగా వెలుగులు చెమ్మే స్వయం ప్రకాశ పరాళ్లతో అమర్చి ఉన్న చిన్న గుడిగోపురం లాంటిది కనిపించింది. శ్రావణుడు దానిలోనికి వెళ్ళాడు. అక్కడ పట్టు వస్త్రంతో ముత్యపు భరణి ఉంచబడి ఉంది. ఆలస్యం చెయ్యక దానిని అందుకుని పావుకోడులో ఉంచాడు. ప్రయాణ కాలంలో అది క్రింద పడిపోకుండా ఉండేందుకు గాను ముత్యాల భరిణపైన బోర్లా పడుకుని ఇరువైపులా రెండు కాళ్లు ఉంచి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. క్షేమంగా అష్టధారి ఆశ్రమం చేరుకున్నాడు శ్రావణుడు. అతని రాక కోసం కనురెప్ప కూడా మూయకుండా ఎదురు చూస్తున్నాడు అష్టధారి.
నాయన శ్రావణ కుమార, ఇక నీకేం పర్వాలేదు, దైవం నిన్ను అనుకూలంగా చూస్తూ ఉన్నాడనడానికి ఇప్పుడు నువ్వు సాధించుకువచ్చిన కార్యమే నిదర్శనం. ఇక ముందు కార్యక్రమం ఆలోచించుదామన్నాడు. స్వామి, రేపే పౌర్ణమి కాబట్టి మత్స్యగంధుడు కుంభేశ్వర ఆలయంలో యజ్ఞం ప్రారంభిస్తూ ఉండి ఉంటాడు. సరిగ్గా సుధాదేవిని బలి ఇచ్చే సమయానికి ముత్యముభరణ కరిస్తే మత్స్యగంధుడి ప్రాణాలు అనంత విశ్వంలో కలిసిపోతాయి. అదే దేవికి బలిగా అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ఆ తర్వాత జరిగేదేమిటో మీకు తెలిసిందే అన్నాడు శ్రావణుడు. నాయన, రేపు నడిరేయికే బలితంతు ప్రారంభిస్తాడు మత్స్యగంధుడు, కాబట్టి రేపు సంధ్యా సమయంలో బయలుదేరి కుంభేశ్వర గుహకి వెళ్ళవచ్చు. అప్పటి వరకు విశ్రాంతి తీసుకో అన్నాడు. అలాగే స్వామి అన్నాడు శ్రావణుడు. మరుసటి రోజు సంధ్యా సమయానికి పావుకోడులో ముత్యపు భరణితో ఆకాశగమనాన బయలుదేరాడు శ్రావణుడు. అష్టధారి శ్రావణుడిని ఆశీర్వదించి పంపాడు. నడిరేయికి ముందే కుంభేశ్వర గుహకు చేరుకున్నాడు. అది రాత్రి సమయం కావడం వలన, ఎప్పటి నుంచో గుహ పాడుబడి ఉండడం వలన గబ్బిలాలు భయంకరంగా తిరుగుతూ ఉన్నాయి. గుహలోపలికి వెళ్లి చూశాడు శ్రావణుడు. మహాభయంకరమైన కాళికాదేవి విగ్రహం తాటి చెట్టు ప్రమాణంలో ఉంది. ఆమె ముందు యజ్ఞహోమం మండుతూ ఉంది. ఒకవైపు బలి అలంకరణతో సుధాదేవిని కట్టివేసి ఉన్నాడు. గుండం ముందు కూర్చుని ఏకాగ్రతతో మత్స్యగంధుడు మంత్రాలు పఠిస్తూ ఉన్నాడు. రాక్షసుడు సుధాదేవిని ఎత్తుకు వచ్చేప్పుడు కుంభేశ్వరుడు మా గురువు అనడం శ్రావణుడికి గుర్తు వచ్చింది. అంటే కుంభేశ్వరుడు మత్స్యగంధుడు ఒకటేనని అర్థం చేసుకున్నాడు. రాక్షసుడు చుట్టుప్రక్కల ఎక్కడైనా ఉన్నాడా అని చూశాడు, కాని ఎవరూ కనిపించలేదు. నడిరేయి కావడంతో మత్స్యగంధుడు కళ్ళు తెరిచి లేచి నిల్చుని ఖడ్గం అందుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన బుల్లి కప్ప కాళ్లతో ముత్యపు భరణని తెరిచాడు శ్రావణుడు. వెంటనే మత్స్యగంధుడు గిలగిలలాడుతూ నేలకు వరిగి ప్రాణాలు వదిలాడు. అమ్మా కాళీమాత, నా కష్టాలన్నీ నీకు తెలుసు. ఈ మత్స్యగంధుడిని నైవేద్యంగా స్వీకరించి నన్ను కరుణించు తల్లి అని ఎలుగెత్తి దేవిని ప్రార్థించాడు శ్రావణుడు. కుమారా, నిన్ను కరుణించాను. నీకు కావలసిన స్వర్ణకమలం ఇస్తున్నాను. వెళ్ళి నీ తల్లిదండ్రులని ఆనందపరచు. కలకాలం సుధాదేవితో సుఖంగా జీవించు అని పలికింది కాళికాదేవి. దేవి పాదాల ముందు స్వర్ణకమలం ప్రత్యక్షమైంది. శ్రావణుడు ఎగురుకుంటూ వెళ్లి స్వర్ణకమలాన్ని తాకాడు. మరుక్షణంలో యథారూపంతో నిలుచున్నాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూస్తున్న సుధాదేవికి కప్ప అందమైన యువకుడిగా మారిపోవటం ఆనందాన్ని కలిగించింది. శ్రావణుడు వెంటనే సుధాదేవిని బంధాల నుండి విడిపించాడు. ఇద్దరూ కాళికాదేవికి నమస్కరించారు. శ్రావణుడు పావుకోడును ఒక కాలికి తొడుక్కుని మరో చేతిలో స్వర్ణకమలం పట్టుకుని మరో చేతితో సుధాదేవిని అవలీలగా ఎత్తుకుని అష్టధారి దగ్గరకు బయలుదేరాడు. విజయంతో తిరిగి వచ్చిన శ్రావణుడిని ఆశీర్వదించి రెండవ పావుకోడును కూడా ఇచ్చి పంపాడు అష్టధారి. సుధాదేవితో సహా ముకుందుడి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. సరాసరి వెళ్లి తల్లిదండ్రులకి స్వర్ణకమలం తాకించాడు. వాళ్ల శిలారూపాల నుంచి యథారూపంలోకి వచ్చేశారు. అంతా కలిసి విజయపురానికి బయలుదేరి వచ్చారు. అప్పటికి కుమార్తె కోసం దిగులుతో చిక్కిశల్యమైన రాజదంపతులు సజీవంగా తిరిగి వచ్చిన కుమార్తెను చూసి ఉత్సాహంతో ఆమెను కౌగిలించుకున్నారు. సావధానంగా శ్రావణ కుమారుడు జరిగిన విషయాలన్నీ చెప్పాడు. అన్ని విషయాలు విన్న మహారాజు, నాయన శ్రావణ కుమార, నీకన్నా యోగ్యుడైన వాడు మా అమ్మాయికి భర్తగా దొరకడం కల్లా. కాబట్టి అమ్మాయిని సంతోషంగా వివాహం చేసుకుని నా రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవు కావాలని అడిగాడు. అలాగే అని అందరి ఆశీర్వాదాలతో రంగరంగ వైభవంగా సుధాదేవిని వివాహం చేసుకుని సర్వజన సుఖోనవభవంతుగా రాజ్యపాలన చేయసాగాడు శ్రావణుడు.